ఒక విశేషమైనటువంటి ఉద్దేశ్యముతో మనమందరము కూడా ఈ రాబోయే 5 సంవత్సరాలు కృషి చేయవలసి ఉన్నది. మనమందరము అంటే నా భావము నేను చెప్పిన మాటల యొక్క అంతరార్థము తెలుసుకున్న కొంతమంది వ్యక్తులు అని అర్థం. అందరూ చేయవలసిన పనులే. యుద్ధం అందరూ చేయరు, కొద్దిమందే చేస్తారు. మిలిటరీలో అందరూ జాయిన్ అవ్వరు, కానీ మిలిటరీ వాళ్ళు ఓడిపోతే దేశం అంతా ఓడిపోతుంది, మిలిటరీ వాళ్ళు గెలిస్తే దేశం అంతా గెలుస్తుంది. చేత రాబోయేటటువంటి 2-3 సంవత్సరాలలో నేను గురువుల యొక్క సేనాధిపతులను, సైనికుల్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ తేడా అర్థం చేసుకోండి. నేను చెప్పేటటువంటి క్లాసులు సైనికులకి సంబంధించినటువంటి క్లాసులు, అంటే అందరికీ సంబంధించింది కాదు, కానీ అందరికీ సుఖంగా ఉండాలని కోరుకునే వారికి సంబంధించినటువంటి క్లాసులు. తేడా అర్థం అవుతుంది కదా. సైనికులు అంటారో నా ఉద్దేశం ఏంటి అంటే నేను మాత్రమే కాదు, అందరూ సుఖంగా ఉండాలి అని కోరుకునేవాడు, కోరుకుని దానికోసము విశేష ప్రయత్నం చేసేటటువంటి వాడు సైనికుడు. ఈ భావం అర్థమవుతుంది కదా. ఈ యుగాన్ని మార్చడానికి కావలసినటువంటి సైనికులకు కొంత విశేషమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. సైనికుడికి తుపాకీ ఇచ్చేసి నువ్వు యుద్ధం చేయను, ముందు తుపాకీ ఎలా వాడాలో నేర్పాలి, దానిని ఎవరికి గురి పెట్టాలో తెలియాలి, గురి పెట్టాక ఆ తుపాకీ పేలినప్పుడు వాడి మీద ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోవాలి. దీనిని నేర్పడానికి మొన్న 14 నుంచి, అంటే ఇప్పటికీ 14 దగ్గర పడుతుంది అంటే 2 నెలల కాలమైనది, ఇంకొక 10 నెలల పాటు ఈ కార్యక్రమం నేను కొనసాగిస్తాను. దానికి మీ అందరి సహాయ సహకారాలు అర్థించటం మాత్రమే కాకుండా మీరు గురువుల యొక్క ఛానల్లో జాయిన్ అవ్వండి. రాబోయేటటువంటి 5 సంవత్సరాలలో ఎవరు ఈ కార్యక్రమాలలో విశేషంగా పాలు పంచుకుంటారో వారి వారి కుటుంబాలు ధన్యత నొందుతాయి. ఇది కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గాంధీ గారితో పాటు ఆ రోజు సహకరించినటువంటి వ్యక్తులు ఈనాడు చాలా ఉన్నత శ్రేణిలో ఉన్నారు. తెలుసు కదా ఇది మీకు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పరిపూర్ణంగా గాంధీ గారికి సమర్పణ చేసుకున్నటువంటి కుటుంబము ఈనాడు భారతదేశాన్ని శాసిస్తోంది. కారణం ఏంటి అంటే సకాలంలో సరి అయినటువంటి నిర్ణయం ఆ కుటుంబం తీసుకోగలిగింది. కోటీశ్వర్ల వాళ్ళు అప్పుడు గాంధీ ఒక గోచిగుడ్డ మాత్రము పెట్టుకుని తిరిగేటటువంటి ఒక విద్రోహకారి, విదేశీయుల దృష్టిలో, బ్రిటిషర్ల దృష్టిలో వాడు ఒక విప్లవకారి, అంటే రాజద్రోహి. ఎవరు? గాంధీ. మరి ఆ రాజద్రోహికి సహాయం చేసినటువంటి కుటుంబము కోటీశ్వరుల కుటుంబం. ఈనాడు అంటే విదేశయానము అంత సులభం అయిపోయింది, కానీ ఆ కాలంలో విదేశయానం చాలా కష్టం. అటువంటి కాలంలోనే అలహాబాద్ నుంచి నెహ్రూ గారి కుటుంబం బట్టలు పేరిస్ కు ఉతకటానికి వెళ్లేవి లాండ్రీకి. తెలుసా మీకు ఆ సంగతి? మనుషులు కాదు, బట్టల్ని ఉతికించుకోవటానికి పేరిస్ పంపించేవారు. అక్కడి నుంచి ఉతికి బట్టలు వచ్చేవి. అంటే వాళ్ళ సంపదల గురించి మీరు ఒక అవగాహన తెచ్చుకోండి. అందుకు చెప్తున్నా ఆ కాలంలో అటువంటి వ్యక్తి, అటువంటి సంపద ఉన్నటువంటి కుటుంబము ఒక ఆదర్శము కోసము, దేశము కోసము ఎప్పుడైతే సర్వస్వము ఇచ్చి వేసిందో ఏమైందా కుటుంబానికి? ఇప్పటికి కూడా గాంధీ లేడు, నెహ్రూ లేడు, నెహ్రూ తర్వాత వాళ్ళు లేరు, ఆ తర్వాత వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పటికీ వాళ్ళ పేరు ఉండటమే కాదు, వాళ్ళ పేరు మీదే దేశము యొక్క రాజతంత్రము నిర్వహించబడుతుంది. భావం అర్థమైందా? అందువల్ల కాస్త ఈ భావన మనస్సులో ఉంచుకుని జగద్గురువైనటువంటి కృష్ణుడి యొక్క ప్రేరణకి లోనే మీరు మీ కుటుంబము కనుక మీ జీవితాన్ని ధారపోస్తే, మరి ఒక దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన వ్యక్తి యొక్క అనుయాయులకు అంత పేరు వస్తే, అంత ఐశ్వర్యము, అంత సంపద, అంత శక్తి వస్తే, మరి జగద్గురువు యొక్క కార్యక్రమాలకి సహకరించిన వాళ్ళు మీరు ఏ స్థితికి వెళ్తారో ఊహించుకోండి. అది మొట్టమొదట నేను మీకు ఇచ్చేటటువంటి స్పష్టమైనటువంటి డైరెక్షన్, సూచన. దమ్ము ఉంటే సర్వస్వము ఈ కార్యక్రమానికి ఇచ్చివేయండి. మొదటి సూచనలో ఇది అవగాహన చేసుకున్నాక నాలుగైదు కార్యక్రమాలు నేను స్పష్టంగా పెట్టి చెప్తున్నాను మన మనుషులకి. అందులో భారతీయులమైనటువంటి మనకి భగవద్గీత జీవిత విధానాన్ని అనుసరించండి మీరు అని చెప్తున్నాను నేను. అందరికీ, వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, వైజ్ఞానికులు కావచ్చు, అభినేతలు, యాక్టర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఈ ఐదు పేర్లు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఐదుగురు కలిసి ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఐదుగురు మొట్టమొదట రాజనీతిజ్ఞులు. మనకిష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు చెప్పినట్టు నడవలసిందే. మీరు ఇళ్లలో కూర్చొని ఎన్ని లెక్చర్లు కొట్టినా ఏం జరగదు. శాసించేటటువంటి వ్యక్తి, ఆయన పార్టీ యొక్క కార్యకర్తలు ఏమి జరగాలి అనుకుంటారో అదే జరుగుతుంది. రాజనీతి వీళ్ళని కూడా శాసించేటటువంటి ఒక శక్తి ఉన్నది, దాన్ని ధనశక్తి అంటాం మనం. బిజినెస్ పీపుల్, టాటాలు, బిర్లాలు, బజాజులు, ఇంకేత ఒకటి ఏంటి అంటే రాజనీతిజ్ఞుల శక్తి, రెండు ధనశక్తి, మూడవది ఏంటి శాస్త్రజ్ఞులు, వైజ్ఞానికులు. ఈ టీవీలు, ఈ కంప్యూటర్లు, యుద్ధానికి సంబంధించేటటువంటి అస్త్రాలు తయారు చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళు మూడో రకమైనటువంటి వ్యక్తులు. వీళ్ళు వైజ్ఞానికులు అంటే రాజనీతిజ్ఞులు, ఆర్థికవేత్తలు, మూడవది శాస్త్రజ్ఞులు. ఇవంతా కాకుండా ఈనాడు ప్రపంచాన్ని శాసించేటటువంటి ఒక విచిత్రమైనటువంటి శక్తి ఏర్పడుతోంది. ఆ శక్తి ఏంటి అంటే టీవీ, యాక్టర్స్, అభినేతలు. మనము ఆ అభినేతల యొక్క శక్తిని గుర్తించటం లేదు. నా జీవితాన్ని కనుక నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను బీఎస్సీ చదువుతున్నప్పుడు ఆనంద్ అని ఒక సినిమా రిలీజ్ అయింది హిందీలో, రాజేష్ ఖన్నా యాక్టర్, అందులో క్యాన్సర్ పేషెంట్ చివరికి అందులో చచ్చిపోతాడు. ఆ సినిమా నన్ను, నాతో పాటు ఉన్నటువంటి ఓ 50-40 మంది స్టూడెంట్స్ను మార్చివేసింది. అంతవరకు అల్లరి చిల్లరగా ఎన్ని రకాల వెధవ పనులు చేయగలరు స్టూడెంట్స్, అన్ని రకాల వెధవ పనులు చేస్తున్నటువంటి మేము గ్రూప్ సడన్ గా ఆ సినిమా చూసి మారిపోయింది. కానీ అటువంటి సినిమాలు ఈనాడు రావటం లేదు, అది వేరే విషయం. కానీ ఒక అన్నమయ్య, ఒక శ్రీరామ్దాస్ లాంటి సినిమా, మీరు ఒప్పుకుంటారు కదా, ఖచ్చితంగా మన సామాజిక జీవితంలో ఒక మార్పు తీసుకొచ్చింది. మనకది కనిపించకపోవచ్చు ఈనాడు, కానీ ఆ పాటలు కానీ, ఆ భావావేశము కానీ ఖచ్చితంగా మనలో చాలా మందికి ప్రేరణ కలగజేశాయి. అందులో మీకు సందేహం లేదు కదా. అంటే ఎందుకు చెప్తున్నాను, ఈ రాజనీతిజ్ఞులు, ఈ ధనవంతులు, ఈ వైజ్ఞానికులు కంటే కూడా నిజంగా అభినేతలు కనుక వారి సామర్థ్యాన్ని ఉపయోగించుకోగలిగితే ప్రపంచానికి ఒక కొత్త దిశ ఇవ్వగలరు. ఆ దిశ వైపు ప్రపంచం వెళ్తోంది, మనం గమనించటం లేదు. కానీ చాలా చిత్ర విచిత్రంగా మన సినిమా రంగము ఆ దిశ వైపే వెళ్తోంది. కానీ ఆ దిశకి కూడా ప్రేరణ ఇవ్వగలిగేటటువంటి వ్యక్తులుగా మీరు మారాలి అని నా కోరిక. ఇది కాకుండా ఇంకా చాలా ప్రధాన పాత్ర ఎవరిది అంటే, వాక్శక్తిని ఉపయోగించుకుని జనశక్తికి, జనులకు ఇలా చెయ్యండి అని చెప్పగలిగేటటువంటి వ్యక్తులు మన ఋషులు, మన సాహితీవేత్తలు ఇటువంటి వారు. అంటే వారు సమాజానికి ఏమి చెయ్యాలో చెప్తే, వివరించి కనుక చెప్తే ఖచ్చితంగా సమాజము మారుతుంది. ఉదాహరణకి కమ్యూనిజం, కమ్యూనిస్టు పవర్ లో ఉన్నా లేకపోయినా కమ్యూనిజం మాత్రము మానవ జాతి ఒప్పుకుంటుంది. నా భాష కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎందుకంటే నేను చెప్పేది ఆ మాటలలో కొంచెం తేడా వస్తే అర్థాలు మారిపోతాయి. కమ్యూనిస్టుల గురించి నేను మాట్లాడటం లేదు, కమ్యూనిజం గురించి మాట్లాడుతున్నాను. తేడా అర్థమైందా? గాంధీ గురించి మాట్లాడుతున్నాను, గాంధీవాదుల గురించి మాట్లాడటం లేదు. తేడా అర్థమైంది కదా. కాంగ్రెస్ లో ఎక్కువ మంది గాంధీవాదులు, కానీ గాంధీ చెప్పినట్టు జీవిస్తున్నారా? లేదు. అదేవిధంగా కమ్యూనిస్టులు కార్ల్ మార్క్స్ ఎలా చెప్పాడో అలా జీవిస్తున్నారా అంటే, మరి కార్ల్ మార్క్స్ ఏం రాశాడో నాకు తెలియదు కనుక నేనేం చెప్పలేను. కానీ కమ్యూనిజం కరెక్ట్. కమ్యూనిజం అంటే ఏంటి? మనందరము కూడా ఒకే విశ్వ కుటుంబానికి చెందిన వాళ్ళము, అది కరెక్ట్. ఆ ఒకే విశ్వ కుటుంబానికి చెందిన మనము ఒకే విశ్వ కుటుంబానికి చెందిన వ్యక్తులలాగా జీవించటం లేదు. మొత్తము భగవద్గీత ఆ విషయాన్ని మీకు చెప్తుంది. పక్క వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగితే అలా జరిగింది అని మనం అనుకుంటాం, కానీ బాధపడం కదా. వాళ్ళకి ఉద్యోగం వస్తే కంగ్రాచులేషన్స్ అంటాం, వాళ్ళకి ఏదైనా బాధ వస్తే అయ్యో పాపం అంటాం, కానీ నిజంగా బాధపడతామా? మళ్ళీ మనం మోసం చేసుకోకపోతే ఏం బాధపడము, చెప్తా ఉంటే. మన జీవితాలలో, మన కుటుంబంలో ఎవరో దూరంగా ఉంటున్నారు అమెరికాలో, వాళ్ళకి ఏదో ఆనందదాయకమైన సంగతి జరిగింది. ఎవరికి? మన కుటుంబ సభ్యులకి. అప్పుడు ఆనందించిన ఆనందము పక్క ఇంట్లో మంచి జరిగితే జరిగిన ఆనందము ఒకేలాగా ఉంటుందా? ఉండదు కదా. దూరంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న మన వాళ్ళకి ఏదైనా బాధ జరిగితే మనం బాధపడతాం, నిజంగా బాధపడతాం. అంటే అర్థమవుతుందా? ఎక్కడెక్కడో మన వాళ్ళు ఉన్నా, వాళ్ళకి ఏ సంఘటనలు జరుగుతున్నా, ఆ సంఘటనల ప్రభావము మన మీద ఉంటుంది కదా. ఇంకా ఒక్క నిమిషం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించింది, మీరు నిద్ర లేవగానే పొద్దున్నే న్యూస్ పేపర్ చూస్తారు కదా, టీవీలో న్యూస్ చేస్తారు. న్యూస్ పేపర్లో ఏముంటుంది? మీ ఇంటి పక్కన ఏం జరిగిందో ఉంటుందా? అడుగుతానమ్మా, కావచ్చు. మీ ఇంట్లో జరిగింది రాయుడిగా, మీ కుటుంబంలో జరిగింది రాయుడిగా, ఏం రాస్తున్నాడు? ప్రపంచంలో జరిగిందంతా రాస్తున్నాడు. అది మీరు చదువుతున్నారు, టీవీ న్యూస్ వస్తుంది, న్యూస్ లో ఏం చూస్తున్నారు మీరు? ప్రపంచంలో జరుగుతుందంతా చూస్తున్నారు మీరు కదా. అంటే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు పొద్దున్నే ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుస్తోంది, అవునా కాదా? తెలుస్తోంది అంటే మీరు విశ్వ కుటుంబీకులు అవునా కాదా? మీరు విశ్వకుటుంబీకులే, కానీ మీ జీవిత విధానం అలా లేదు, అందువల్ల మీరు బాధపడుతున్నారు. మీ బాధకి కారణం ఏంటంటే మీ టీవీలు, మీ న్యూస్ పేపర్లు, మీ ఈమెయిల్స్, మీ కంప్యూటర్స్ ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎలా జీవించమని చెప్తున్నాయి? విశ్వకుటుంబీకులుగా జీవించండి. మనం ఎలా జీవిస్తున్నాం? అసలు కుటుంబ సభ్యులుగా కూడా జీవించటం లేదు. కుటుంబానికి మనం ఏం విలువ ఇస్తున్నామో మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి. కుటుంబానికి ఈనాడు విలువ లేదు. తల్లి ఎక్కడో, తండ్రి ఎక్కడో, పిల్లవాడు ఎక్కడో. ఎందుకంటే వాళ్ళు అక్కడెక్కడో చదువుతున్నాడండి మెడ్రాస్ ఐఐటీలో. తండ్రి ఎక్కడ, బాంబేలో ఉద్యోగం చేస్తున్నాడండి. తల్లి ఎక్కడ, జర్మనీలో ఉద్యోగం చేస్తుందండి. కుటుంబం ఉన్నట్టని అనకే. కానీ బాంబేలో పనిచేస్తున్న తండ్రి, మెడ్రాస్ ఐఐటీలో చదువుతున్న కుర్రవాడు, జర్మనీలో పనిచేస్తున్న తల్లి విశ్వకుటుంబీకులుగా ఒకరే. భావం అర్థమవుతుందా? కొంచెం ఇది అర్థం చేసుకోగలిగితే భగవద్గీత యొక్క ఈనాడు అవసరం ఏంటో మీకు చాలా స్పష్టంగా అవగాహన అవుతుంది. ఇంకా మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు విశ్వ కుటుంబీకులే. ఈ విశ్వ కుటుంబీకుల ఆలోచన విధానం ఎలా ఉండాలి? విశ్వానికి సంబంధించిన ఆలోచన విధానం ఉండాలి. విశ్వం అంతా బాగుంటేనే మన పిల్లలు బాగుంటారు. మొన్న హైదరాబాద్ లో నేను ఉన్నప్పుడు ఒక ఆవిడ పరిగెట్టుకుంటూ వచ్చి మలేషియాలో మళ్ళీ సునామీ వచ్చిందట మాస్టారు అని గాబరా పడుతూ కళ్ళమని నీళ్లు పెట్టేసింది. మలేషియాలో సునామీ వస్తే నీకేంటమ్మా బాధ అన్న. నా కుర్రవాడు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరు అండి. భావం అర్థమైందా? అంటే మలేషియాలో సునామీ వస్తే ఇక్కడ ఎందుకు బాధ వచ్చింది? అలాగా అందరి సంబంధికులు ఈనాడు దేశ విదేశాలలో ఉన్నారు. ఖచ్చితంగా రాబోయేటువంటి 5 సంవత్సరాలలో ఈనాడు ఉన్నటువంటి ఈ గీతల విభజన పోతుంది, పోయి తీరుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి దేశాల జాగ్రఫీ మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. మీ కళ్ళ ముందే మారుతుంది. దీనికి యుద్ధాలే అవసరం లేదు. యుద్ధాలు చేయవలసినటువంటి అవసరం లేనే లేదు. అవసరాన్ని బట్టి ఏం జరుగుతుంది అనేది ప్రపంచమే నిర్ణయిస్తుంది. భావం అర్థమైందా? ప్రపంచం అంతా కూడా ఇది రష్యా, ఇది అమెరికా, ఇది పాకిస్తాన్, ఇది ఇంగ్లాండ్, ఇది ఇండియా అనుకుంటున్నాయి కదా. ఈ దేశ విభజన ఇలా ఉండదు. ఏ విధంగా మారుతున్నప్పుడు? వీలును బట్టి మారుతుంది. వీలును బట్టి మారుతుంది అంటే అర్థమైందా నేనేం చెప్తున్నాను? మధ్యప్రదేశ్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో. మధ్యప్రదేశ్ అనేది భారతదేశంలో భాగం, అమెరికా ఆస్ట్రేలియా విదేశీల భాగం. మన భారతదేశంలో ఉండేటటువంటి జనసంఖ్య కంటే అమెరికాలో, రష్యాలో, ఆస్ట్రేలియాలో ఉండేటటువంటి జనసంఖ్య చాలా తక్కువ. చైనాలో, ఇండియాలో ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టుకోమంటున్నారు. రష్యాలో వాళ్ళు ఏమంటున్నారు, ఎంత ఎక్కువ మంది పిల్లలు పుడితే నీకు అంత లాభం, నీకు అన్ని ప్రమోషన్స్ ఇస్తామంటున్నారు. కానీ కొంచెము మనిషి తన సంకుచితమైనటువంటి మానసిక స్థితిని వదిలేస్తే ఈ జనసంఖ్య ఎలా ఉండదు. అంతా సమానంగా కనుక పనిచేసుకుంటే ఏ గొడవ ఉండదు. నీకు తెలుసో తెలీదో, ఆఫ్రికాలో, ఇథియోపియాలో, కొన్ని దేశాలలో ఇప్పటికీ ఆకలి సాగులు ఉంటూ ఉంటే కొన్ని లక్షల టన్నుల గోధుమలు, పాలు కూడా కొన్ని దేశాలు సముద్రంలో కలిపిస్తున్నాయి. కొన్ని లక్షల టన్నుల పాలు, గోధుమలు సముద్రంలో ఎందుకు కల్పిస్తున్నాయి అంటే వ్యాపారం దెబ్బతింటుంది కనుక. అక్కడేమో మనిషి ఆకలికావాల్సి వస్తున్నాడు, ఇక్కడేమో తిండి ఎక్కువైపోయాయి, సముద్రం పాలు తీసుకుంటాం. పేరుకి మనం ఏమో వసుదైక కుటుంబంగా ఉంటాం తప్ప ఇంతమంది రాజనీతిజ్ఞులుండి 1 లక్ష టన్నుల పాలు ఆఫ్రికాకి పంపించేయచ్చు కదా. ఆకలికావాల్సి వస్తున్న వాళ్ళకి వస్తే ఇవ్వకూడదా? ఎందుకు ఇవ్వలేకపోతున్నా? అది రాజనీతిజ్ఞుల తప్పు కాదు, అది మన తప్పు. మనం ఇమ్మంటే రాజనీతిజ్ఞులు ఇస్తారు, ఎవరి కోసం ఇస్తారు, లేకపోతే వాళ్ళకి పని ఉండదు. భావం అర్థమవుతోందా? దీనికి మీరు పెద్ద చదువులు చదవక్కర్లేదు, దీనికి మీరు పెద్ద లీడర్స్ కావక్కర్లేదు. కేవలము హృదయములో భావస్పందన ఉంటే ఇన్ని ఆకలి సావులు ఉండవు. మరి ఆ భావస్పందన ఎలా తీసుకురావాలి? దానికి మన ఋషులు భగవద్గీత అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని అందజేశారు. ఈ భగవద్గీత ఇందాక నేను చెప్పినటువంటి ఐదుగురిని మార్చివేస్తుంది. రాజనీతిజ్ఞుల్ని మార్చివేస్తుంది, ధనవంతుల్ని మార్చివేస్తుంది, శాస్త్రజ్ఞుల్ని మార్చివేస్తుంది, యాక్టర్స్ని మార్చివేస్తుంది, మాట్లాడగలిగే ప్రజల యొక్క భావాన్ని నిద్రలేపగలిగేటటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన విధానాన్ని మార్చివేస్తుంది. జత ఇవాటి నుంచి ఈ మూడు రోజుల పాటు నేను చెప్పేటటువంటి ఈ క్లాసులు మోక్షము కోసం నేను చెప్పటం లేదు, మీకు ముక్తి వస్తుంది అని నేను భ్రమ కల్పించటం లేదు. కానీ భగవద్గీత ఆధారంగా నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, పాపము శ్రీకృష్ణుడికి కూడా ముక్తి లేదు, ఆయన కూడా చచ్చినట్టు ఈ భూమి మీద పుట్టాల్సిందే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్ భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ శ్లోకాన్ని కాస్త జాగ్రత్తగా ఆలోచించుకుంటే ఈనాటి నుంచి నాకు తెలియదు మళ్ళీ ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఈ క్లాసెస్ మనం చేసుకుంటాం, కానీ క్లాసెస్ యొక్క ఆధారము పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ఇది ఆ శ్రీకృష్ణుడి యొక్క ప్రతిజ్ఞ. ఇంకట పృథ్వీ మీద ఎప్పుడెప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయో, ఇలాంటి పరిస్థితులు అంటే ఎలాంటి పరిస్థితులు? ధర్మము గాడి తప్పినప్పుడు. ధర్మము ఎక్కడ గాడి తప్పింది? ఇప్పుడు మూడు చోట్ల గాడి తప్పింది. వైద్యాలయాలలో ధర్మము గాడి తప్పింది, విద్యాలయాలలో ధర్మము గాడి తప్పింది, దేవాలయాలలో ధర్మము గాడి తప్పింది. ఈ మూడు చోట్ల జరగవలసినది జరగటం లేదు. వైద్యాలయాలలో ఏం జరగాలి? రోగ నివారణ జరగాలి. ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదు, రోగ నివారణ జరుగుతోంది. కానీ నిజంగా రోగ నివారణ సాధారణ మానవుడికి అందుబాటులో లేదు అన్నది అందరికీ తెలిసిన సత్యమే. ప్లస్ వైద్యులు కూడా వాళ్ల వైద్యము ప్రజలకి అందజేయాలి అనే తపన లేదు. ఏం కావాలి? ఈ విధంగా వైద్యం యొక్క ప్రవృత్తి రోగ నివారణ బదులు పేరు తెచ్చుకోవటము, ధనము సంపాదించుకోవటం వైపు వెళ్ళింది. మన పిల్లలకి వైద్యము నేర్పించాలి అని తపన పడేటటువంటి తల్లిదండ్రులు కూడా డబ్బు వస్తుందని వైద్యం చదివిస్తున్నారు తప్ప నా పిల్లవాడు చాలా మందికి ఉచితంగా వైద్యం చేయాలి అనుకుని ఎవరు చదివించటం లేదు. భావం అర్థమైంది కదా ఎందుకు చెప్తున్నాను? వైద్యము గాడి తప్పింది. జరుగుతోంది వైద్యము, జరగటం లేదని నేను అంటలే, గాడి తప్పింది. విద్యాలయములో మీకు అందరికీ తెలుసు విద్య లేదు, ఏ విధమైనటువంటి విద్య లేదు. టీచర్గా నేను ఓపెన్ గానే చెప్పగలను, నేను నా పిల్లలకి ఎప్పుడు విద్య నేర్పలేదు. కారణము, విద్య నేర్పవలసినటువంటి వాతావరణము కాలేజెస్లో లేదు. ఈనాడు పిల్లల్ని తల్లిదండ్రులు చాలా గొప్పగా రెసిడెన్షియల్ కాలేజీలో జీతం చేసి మా వాడికి 90 మార్కులు, 1000 మార్కులు, 5000 మార్కులు, 100కి 5000 మార్కులు వచ్చాయండి అని వేస్తున్నారు తప్ప ఏ ఒక్కడికి కూడా ఆ ప్రశ్న ఉదయించటం లేదు. ఒక పిల్లవాడికి 500 మార్కులకి 490 మార్కులు ఎలా వస్తున్నాయి? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నిజంగా మన బడుద్ధాయి అంత తెలివైనవాడా అని ప్రశ్నే రావటం లేదు తల్లిదండ్రులకి, రావటం లేదు. ఏదో సామాజికమైనటువంటి విద్యా వ్యాపారంలో ఉన్నటువంటి అధికారులకి రావటం లేదు. కొన్ని సంవత్సరాల కిందట ఒక ఎడ్యుకేషన్ మీటింగ్ లో మాకు విద్యాధికారి చెప్పింది ఏంటి అంటే 90% పరీక్షలు పాస్ అవ్వాలండి అని. ఫిబ్రవరిలో మార్చిలో పరీక్షలు జరగబోతున్నాయి, ఫిబ్రవరిలో మీటింగ్ పెట్టి ఏం చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఎలా 90% ఎలా పాస్ అవుతారు? పాస్ చేస్తే పాస్ అయిపోతారు అంతేనా? ఏంటా మూర్ఖత్వం? మనవాడికి చదువు రావాలి, ఆ విషయం మీద అవగాహన రావాలి అనేటటువంటి ఇటు పేరెంట్స్ లేరు, ఇటు తల్లిదండ్రులు. మా తాతగారు సెంట్రల్ ఎక్సైజ్ లో డిప్యూటీ కలెక్టర్ గా రిటైర్ అయ్యారు, సబ్ ఇన్స్పెక్టర్ గా పనిలో చేరారు. 10th క్లాస్ ఫెయిల్ అయిన ఆయన చిన్నతనంలోనే, తన 17 అయితే ఆ కాలంలో సెంట్రల్ ఎక్సైజ్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా జాయిన్ అయ్యారు. సరే ప్రమోషన్ సరి వచ్చి డిప్యూటీ కలెక్టర్ గా రిటైర్ అయ్యారు. మా నాన్నగారు కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో MLThesis రాస్తున్నారు, మాస్టర్ ఆఫ్ లాస్ లో థీసిస్ రాస్తున్నారు. ఆయన థీసిస్ గైడ్ చేయటానికి ఇంగ్లాండ్ నుంచి SJD అంటే డాక్టరేట్ ఇన్ లా పట్టా పుచ్చుకున్నటువంటి వ్యక్తి, వాళ్ళిద్దరూ కలిసి థీసిస్ రాస్తున్నారు. నేను TSC చదువుతున్నాను. ఇది పరిస్థితి. మా తాతగారు 10th క్లాస్ ఫెయిల్, మా నాన్నగారు MLలో మాస్టర్ ఆఫ్ లాస్ చేస్తున్నారు. ఆయనకి గైడ్ ఎవరు అంటే లండన్ నుంచి పాస్ అయి వచ్చినటువంటి పట్టా పొందుకుని లాలో డాక్టరేట్ పొందినటువంటి వ్యక్తి. నేను BSc. అక్కడ మా నాన్నగారు మా తాతగారితో ఒక మాట మాట్లాడుతున్నారు. హౌస్ వైఫ్ అనేటటువంటి ఒక పదం వచ్చింది మా తాతగారిని అడుగుతున్నారు మా నాన్నగారు, దీని అర్థం ఏమిటి అంటే మా తాతగారు చెప్పారు, హౌస్ వైఫ్ అంటారు నాయన, హజీఫ్ అనాలి దాన్ని. ఉచ్చారణ ముందు నేర్చుకో, 10th క్లాస్ ఫెయిల్ ఈయన. అదేంటి మరి ఆయన SJD చేసిన ఆయన హౌస్ వైఫ్ అన్నాడు అని. మనం వాదించుకోక్కర్లేదు, ఆక్స్ఫర్డ్ అని ఒక డిక్షనరీ ఉంది, ఆ డిక్షనరీ చూసి చూడు అన్నారు. చూస్తే మా తాతగారు చెప్పిందే రైతు. ఎందుకు చెప్పాను అర్థమైందా? దేశ విదేశాలకు వెళ్లి చదివి ఇంగ్లాండ్ లో చదివి వచ్చిన వాడికి, LLM చదువుతున్న మా నాన్నగారికి, BSc చదువుతున్న నాకు కూడా హౌస్ వైఫ్ అనకూడదు, అది హజీఫ్ అనాలి అని తెలియదు మా తాతగారు. 10th క్లాస్ ఫెయిల్. ఇందుకే ఎవరు గొప్ప? 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి ఆ విద్యా విధానం గొప్ప. రెసిడెన్షియల్ కాలేజీలో ఇంగ్లీష్ లో కూడా 98% తెచ్చుకునేటటువంటి ఈ విద్యా విధానం గొప్ప. ఆలోచించుకోండి, చాలా విచిత్రమైనటువంటి ప్రమాదంలో మన దేశం ఇరుక్కుపోయి ఉన్నది. మీరు అనుకుంటున్నారు మీ పిల్లవాళ్ళు చాలా తెలివైన వాళ్ళని, విద్యారంగము సర్వనాశనం అయిపోయింది. ఏమీ లేదు, జ్ఞానం ఎవరికీ లేదు, ఏదో 2-3 ముక్కలు తెలుసు, దాన్ని బట్టి ఏదో వెళ్తున్నారు. అందువల్ల ఉద్యోగం కావాలని అడగటం. ఉద్యోగం ఎందుకు అంటే నీ అంతటి నీకు జ్ఞానం ఉంటే నువ్వే ఒక కంపెనీ పెట్టేసుకుంటావు. మరి ఈ విద్యారంగాన్ని ఎలా సవరించాలి మనం? వైద్యారంగం నాశనం అయిపోయింది, విద్యారంగం మీకు అర్థమైంది కదా. అంటే నేను చాలా మంది అడుగుతారు, అయితే మాస్టర్ పిల్లల్ని చదువు మానిపించేసేదా? మానిపిస్తే ఏం చేస్తావు? ఉన్న విద్యా విధానం అది వీలవుతే కొత్త విద్యా విధానం ప్రవేశపెట్టడానికి ప్రయత్నిద్దాం. కొత్త విద్యా విధానం రానంత వరకు చచ్చినట్టు మన పిల్లలు ఈ విద్యా విధానం చదవాల్సిందే, మనం చేయగలిగేది ఏం లేదు. కానీ ఆ కొత్త విద్యా విధానానికి ఒక నాందిగా మనం మొదలెడుతున్నాం. అందుకు నేను యుగ సైనికులు అంటున్నాను. నేను మీ పిల్లల్ని ఆ చదువులు చదివిస్తూ ఈ విద్యారంగంలోకి కూడా, ఈ ఆధ్యాత్మిక విద్య, జీవించే కళ నేర్పేటటువంటి విద్యలో కూడా ప్రవేశపెట్టండి. ఇంకా సర్వనాశనం అయిపోయి అసలు రూపమే లేనటువంటి ఇంకొక క్షేత్రం ఉన్నది, అది దేవాలయాల క్షేత్రం. దేవాలయాల యొక్క అసలైన సిసలైనటువంటి అర్థం పూర్తిగా మనం మర్చిపోయాం. అసలు తెలియదు ఎవరికి కూడా దేవాలయాలు ఎలా ఉపయోగించుకోవాలో. దేవాలయాల యొక్క రూపకల్పనకి ఆధారం చేసినటువంటి ఏకైక వ్యక్తి సిద్ధి సాయి. సిద్ధి సాయి అవతారమే ఉండి ఉండకపోతే ఈ దేవాలయాలన్నీ కూడా ఎప్పుడో మూలబడిపోయి ఉండేవి. ఆ సిద్ధి సాయి అవతార తత్వ ప్రాకట్యము వలన దేవాలయాలకి ఒక రూపకల్పన అంటూ ఉంది, అది కరెక్ట్ గా లేదు, కానీ పర్వాలేదు, ఊపిరి ఉన్నది, మనము దానికి ప్రాణం పోయటానికి ప్రయత్నించవచ్చు అనేటటువంటి ఒక ఆశ కలిగినది. మనము మాట్లాడుకుంటున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా ఆయన మందిరం దగ్గరే మాట్లాడుకోవటం అనేది ఆయన ఆశీస్సుల యొక్క ప్రభావమే, ఆయన యొక్క అనుగ్రహమే అని నేను పూర్తిగా దృఢంగా చెప్తున్నాను. విశ్వసించటం కాదు, ఎన్నో ఆ సాయి యొక్క ఆశీస్సులే లేకపోతే జగద్గురు తత్వము కృష్ణ తత్వము మనకి అర్థం కాదు. పాయింట్స్ గుర్తుంటున్నాయా మీరు? చాలా జాగ్రత్తగా గుర్తుంటుంది, ఊకదంపుడుగా చెప్పేటటువంటి కాలక్షేపపు కబుర్లు కాదు. మనమందరము కూడా ఈ విషయాలను అర్థం చేసుకుని 5 ఏళ్ల పాటు శ్రమించగలిగితే ఖచ్చితంగా ప్రపంచం మారిపోతుంది, గ్యారంటీగా. ఉద్దేశం ఏంటి నేను చెప్తున్నది, 5 వ్యక్తుల యొక్క మానసిక స్థితి మారాలి. ఎవరు వాళ్ళు? రాజనీతిజ్ఞులు, ఆర్థికవేత్తలు, వైజ్ఞానికవేత్తలు, అభినేతలు, శిక్షకులు. మళ్ళీ చెప్తాను, రిపీట్ చేసుకోండి మనసులో, మీకు తెలియాలి ఈ విషయం. వీళ్ళు మారితే గానీ ప్రపంచానికి మనుగడ లేదు, నువ్వు నేను మారితే ఏమీ లాభం లే. మారవలసిన వాళ్ళు వీరు 5. రాజనీతిజ్ఞులు మారాలి, వాళ్ళ ఆలోచన విధానం మారాలి. మనము చేసేటటువంటి ఈ ప్రయత్నాలు వారిని మారుస్తాయి. 2, ధనవంతులు, ఈ మల్టీనేషనల్ కంపెనీస్ యొక్క మానసిక స్థితి మారాలి. 3, వైజ్ఞానికులు, వాళ్ళు చేసేటటువంటి ప్రయోగాలు మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ప్రయోగాలుగా ఉండాలి తప్ప వీటిని చంపేద్దాం వాడిని చంపేద్దాం అని కొత్త కొత్త రకాల బాంబులు అవి తయారు చేస్తూ కూర్చుంటే వెళ్దాం. 3, అభినేతలు, అది ఇంకా లైన్లో పడలేదు కానీ ఖచ్చితంగా రాబోయేటటువంటి 2-3 సంవత్సరాలలో మన ప్రయత్నాల వల్లే ఖచ్చితంగా ఆ సినిమా రంగము టీవీ రంగము మారుతుంది. ఇది కాక 5, శిక్షకులు, అంటే మనలాంటి వాళ్ళం మాట్లాడగలిగి మనుషులకి చెప్పి అవగాహన చెప్పి ఇది చెయ్యాలి అని చెప్ప చేయగలిగేటటువంటి వాళ్ళు. ఇది 5 మార్పులు రావాలి 5 అర్థమైందా? మళ్ళీ చెప్పండి, ఎవరిలో రావాలి? నాతో పాటు చెప్పండి, రాజనీతిజ్ఞులలో రావాలి. 2, ఆర్థికవేత్తలలో రావాలి. 3, వైజ్ఞానికులలో రావాలి. అభినేతలలో రావాలి. తర్వాత శిక్షకులలో రావాలి. ఇది అర్థమైందా? ఇది ఒక జ్ఞానముగా అర్థం చేసుకోండి, విని వెళ్ళిపోవటం కాదు. ఎందుకు ఇది చెప్తున్నాను, రాబోయేటటువంటి 1 సంవత్సరంలో మీరు న్యూస్ పేపర్లలో ఈ మార్పులు గమనిస్తారు. మీరు గమనించారో లేదో, మనం సాప్తాహిక భాగవత యజ్ఞాలు మొదలెట్టి 1 సంవత్సరం కూడా కాలేదు, న్యూస్ పేపర్లో ఒక ఐటెం పడింది, రాబోయేటటువంటి 1 సంవత్సరంలో 1 నుంచి 10 వేలకు పరీక్షలు ఉండవు, దేశ ప్రేమ కూడా ఒక సబ్జెక్టుగా ఉండాలి. చదివారా పేపర్ ఐటమ్? చదవరు మీరు. ఏ హాల్లో ఏ సినిమా ఆడుతుందో చూస్తారు తప్ప, లేకపోతే ఎక్కడిక్కడ ఒకసారి కొంటే 2 సార్లు ఫ్రీగా ఇస్తారు, అది చూస్తేవే తప్ప. న్యూస్ పేపర్ చూస్తే మీకు తెలుస్తుంది మన ప్రయత్నాలు ఎంత మార్పు తీసుకువస్తుందో ఆలోచన విధానంలో. ఎప్పుడైనా మీరు విన్నారా దేశ ప్రేమ సబ్జెక్టుగా ఉండాలని? మరి ఇప్పుడు అది సబ్జెక్టుగా రాబోతోంది. కొన్ని స్కూల్స్ లో డిఈఓలు అడుగుతున్నారు, అంటే మీ పిల్లలకి మెడిటేషన్ చేయిస్తున్నారా లేదా అని. చేయించకపోతే వాళ్ళకి ప్రమోషన్ ఆగిపోతుంది, అది కూడా నీకు తెలియదేమో. ఇంకంటే మీ పిల్లలకి ధ్యానం ఎందుకు? మార్కులు వస్తే చాలు, ఇంగ్లీష్లో కూడా 100కి 100 వచ్చాయి మా కుర్రవాడికి. ఎలా వస్తుంది అయ్యా ఇంగ్లీష్లో 100కి 100 అనే బుర్ర వీడికి లేదు, వాడికి లేదు, భలే తల్లి తల్లి. అంచేత మార్పు మాత్రమే వచ్చేస్తుంది, తాప కింద నీరు లాగా వచ్చేస్తుంది. ఈ గీతా యజ్ఞాలతో ఈ ఐదుగురు ఆలోచన విధానంలో మార్పులే కాకుండా ఇంకో మూడు రకాలైనటువంటి మార్పులు వస్తాయి. మొట్టమొదట మార్పు విద్యాలయాలలో వస్తాయి, రెండవ మార్పు వైద్యాలయాలలో వస్తాయి, మూడవ మార్పు దేవాలయాలలో వస్తాయి. కానీ నాకేమనిపిస్తుందంటే ముందు దేవాలయాలలో మార్పు వచ్చాక తర్వాత విద్యాలయాలలో తర్వాత వైద్యాలయాలలో వస్తుందేమో అని అనిపిస్తోంది నాకు. మరి దేవాలయాలలో ఏ విధమైనటువంటి మార్పు రావాలి అంటే, ఈనాడు ఒక షిర్డీ సాయి దేవాలయాలలోనే కొంచెం కళ కనిపిస్తూ ఉంటుంది నాకు, కాస్త మనుషులు కనిపిస్తూ, అది ప్రతిరోజు కాదు గురువారం నాడు కనిపిస్తారు, లేకపోతే పరీక్షకి ముందు రోజులు కానీ రిజల్ట్ వచ్చే ఒక రోజు ముందు కానీ నాకు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఈ లోపల అక్కడ కూడా ఎక్కువ మనుషులు కనిపించరు, కానీ ప్రతిరోజు దేవాలయానికి వెళ్తే పరీక్ష రోజు అంత టెన్షన్తో వెళ్లాల్సిన అవసరం ఉండదు మీకు. ఇంకా ఈ దేవాలయాలలో మనం దేవాలయాలని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఇవాళ రేపు ఎల్లుండి లోపల చెప్తాను నేను. దేవాలయంలో రావాల్సినటువంటి మార్పులు మీరు తీసుకురావాలి, ప్రజలు తీసుకురావాలి. కానీ దానికంటే ముందు మనం ఇవాళ ఇక్కడ భగవద్గీతను మహాభారతానికి నాందిగా ఎలా ఉపయోగించుకోవాలి అనే దాన్ని అవగాహన చేసుకుని దానికి తగిన ప్రయత్నాలు మనం అందరం కలిసి చేసుకోవటానికి ఏకచేతనమే. ఈ మహాభారతం ఎలా వస్తుందో అర్థమైందా? ఐదుగురు వ్యక్తులు మారాలి, మూడు సంస్థలు మారాలి, రాజనీతిజ్ఞులు, ధనవంతులు, వైజ్ఞానికులు, అభినేతలు, శిక్షకులు మారాలి. మూడు క్షేత్రాలలో మార్పు రావాలి, వైద్యాలయాలలో మార్పు రావాలి, విద్యాలయాలలో మార్పు రావాలి, దేవాలయాలలో మార్పు రావాలి. ఈ ఐదు వ్యక్తులు మూడు క్షేత్రాలలో వచ్చేటటువంటి మార్పులు భగవద్గీత ద్వారా వస్తాయి, అందుకని మనం భగవద్గీతని ఉపయోగించుకుంటున్నాం. అంచేత మనము చేసేటటువంటి ఈ భగవద్గీత సాధన ఒక యుద్ధానికి ఆధారం. చాలా మందికి పెద్ద అపోహ ఏంటి అంటే భగవద్గీత చదివితే వాడు పిల్లవాడు సన్యాసి అయిపోతాడు. భగవద్గీత చెప్పింది శ్రీకృష్ణుడు, ఆయన సన్యాసి కాదు. ఇంకేమైనా డౌటా? ఖచ్చితంగా శ్రీకృష్ణుడు సన్యాసి కాదు కదా. అర్జునుడు సన్యాసి కాదు. సన్యాసి కానివాడు సన్యాసి కానివాడికి చెప్పాడు, చెప్తే సన్యాసి అవుతాను అన్న అర్జునుడు యుద్ధం చేశాడు. తెలుసు కదా భగవద్గీత, నాకు ఈ నిత్యం కూడా వద్దు, నేను నా గురువుని వాళ్ళని చంపలేను, నా చేతులు కాళ్ళు వణుకుతున్నాయి, వాడు నన్ను చంపేసినా పర్వాలేదు కానీ నేను యుద్ధం చెయ్యను అన్న అర్జునుడి చేత ఏం చేయించాడు? భగవద్గీత చెప్పి యుద్ధం చేయించాడు. అంటే పిరికి వాళ్ళని ధైర్యవంతులుగా మార్చేటటువంటి గీత ఈనాడు అసలు అందులో ఏం చెప్పబడి ఉందో కూడా మనకి తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. అంటే భగవద్గీత మీకు కాదు నాకు కాదు కావాల్సింది, మన పిల్లలకి కావాలి. ఆత్మహత్య చేసుకునేటటువంటి ఈనాటి వ్యక్తులకు భగవద్గీత తప్ప ఇంకా ఏదీ శరణ్యము కాదు. ఎంత పిరికి వాళ్ళు అయిపోయారంటే మనుషులు ఈనాడు ఏదైనా మాట్లాడతానంటే చచ్చిపోతారండి. జీవిస్తాను అనే దమ్ము లేదు జీవిస్తున్న వాళ్ళకు కూడా. చాలా మంది మొహాలు అవి చూస్తూ ఉంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళకి నాకు ఖచ్చితంగా ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు చావలేక బతికున్నారనిపిస్తుంది. జీవితం మీద ఆకాంక్ష లేదు, జీవితం మీద ప్రేమ లేదు, జీవితం మీద రుచి లేదు, జీవితాన్ని ఆనందించేటటువంటి లక్షణం మనం పూర్తిగా మర్చిపోయాం. కానీ మన ఆధ్యాత్మిక విద్య మొత్తము ఏమి చెప్తుంది అంటే మనం చేరుకోవలసినటువంటి చివరి కోశము ఆనందమయ కోశము. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆనందంలోకి వెళ్ళాలి, ముక్తిలోకి కాదు వెళ్లాల్సింది. కానీ మన జీవితాలలో ఆనందం పోయే. ఇందువల్ల ఆనందం పోయే చాలా మందిని నేను అడుగుతాను, ఏమవుతే నీకు ఆనందం వస్తుంది? నా కుర్రవాడికి ఫస్ట్ క్లాస్ వస్తే ఆనందం వస్తుంది. ఒప్పుకుంటారు మీరు కూడా? ఒప్పుకోగా, నీకు ఎప్పుడు ఆనందం వస్తుంది? నా పిల్లవాడికి ఫస్ట్ క్లాస్ వస్తే, కొన్ని గోల్డ్ మెడల్ వస్తే, మీకు పెద్ద ఆశ అనుకోండి, చాలా ఫస్ట్ క్లాస్ ఏం సరిపోతుందండి? నాకు ఎప్పుడు ఆనందం వస్తుంది? నా పిల్లవాడికి గోల్డ్ మెడల్ వస్తే. వచ్చేసింది, వచ్చాక ఆనందం వస్తుందా? ఎక్కడ సార్, ఇంటర్మీడియట్ లో సీట్ రావచ్చు. సరే, ఆనందం వచ్చిపోయి గోల్డ్ మెడల్ వచ్చింది, ఆనందం వచ్చింది, మళ్ళా ఏమైపోయింది? ఇంటర్మీడియట్ లో సీట్ కావాలి. ఎక్కడ? చాలా మంచి కాలేజీలో సీట్ కావాలి. వస్తుందో రాదు, మేము మా పిల్లవాడు పల్లెటూళ్ళు చదివేది. సరే, వచ్చింది. వచ్చాక ఆనందం వచ్చిందా మీకు? లేదు. ఇచ్చాక చదవాలిగా. సరే, ఇంటర్మీడియట్ పాస్ అయ్యింది. మరి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాక ఆనందం వచ్చిందా? లేదు. ఏమవ్వాలి? మెడిసిన్లోనూ ఇంజనీరింగ్లోనూ సీట్ రావాలి. మరి ఇంజనీరింగ్లో సీట్ వచ్చాక ఆనందం వచ్చిందా? ఏమో మాస్టర్, ఏం తెలుసు, ఇందా డిగ్రీ అంటూ చేతికి రావాలి కదా. ఓ, 5 ఏళ్ళు ఆనందం పోయే. మళ్ళీ డిగ్రీ చేతికి వచ్చింది. వచ్చింది మాస్టర్. మరి ఉద్యోగం? సరే, ఉద్యోగం ఎక్కడ రావాలి? 1 లక్ష రూపాయలు నెలకిచ్చేటువంటి కంపెనీలో రావాలి. కానీ వాడు మా ఇంట్లోనే ఉండాలి. మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతే ఎట్ట? ఏమో అలాంటి ఉద్యోగం ఏదో వచ్చిందే అనుకుందాం. ఆనందం ఉందా? లేదు. పెళ్ళేం లేదే. పెళ్ళయింది, ఏం చెప్తాం మాస్టర్? పెళ్ళయ్యాక నా మాట వింటాను. సరే, మాట వినే కోడలు వచ్చింది, చాలా ఆనందం. మళ్ళీ బాధ మొదలైంది మీకు, పిల్లలు లేరు. పిల్లలు లేరు. సరే, పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడు పుట్టాక మళ్ళా వాడు 10th క్లాస్ పాస్. ఇంతకీ మీకు ఆనందం ఎప్పుడు వస్తుందో నాకు అర్థం కాదే. అర్థమైందా? అంచేత ఆనందం ఎప్పుడు వస్తుంది? మీకు మాత్రం చచ్చిన ఆనందం కాదు. ఇంచేతంటే మీకు కోరుకోవటం రాదు. ఏది కోరుకోవాలో కోరుకోగలిగితే ఆనందం వస్తుంది. అంచేత భగవద్గీత మొట్టమొదట మీకు ఏం నేర్పుతుంది అంటే, ఏం కోరుకోవాలో నేర్చుకుంది. ఏం కోరుకోవాలో నేర్చుకుంటే సరిపోదు, కోరుకున్నాక దాన్ని సాధించగలిగేటటువంటి నేర్పు కావాలి. కోరేసుకుందాం, నేను ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోవాలని కోరేసుకున్నాక సరిపోతుందండి. వీసా తెచ్చుకోవాలి, పాస్పోర్ట్ తెచ్చుకోవాలి, మళ్ళా డబ్బు సమకూర్చుకోవాలి. ఎందుకంటే కోరిక కోరుకున్నంత మాత్రాన ఆనందం వచ్చేదో. ఏం కావాలి దాని తర్వాత? ఆ కోరిక తీర్చుకునేటటువంటి వనరులు మీరు ఏర్పరచుకోవాలి. వనరులు ఏర్పరచుకున్న తర్వాత ఏం జరగాలి? ఆ వనరులను ఆ కోరిక తీర్చుకోవడానికి ఉపయోగించుకోవాలి. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే, ఏదో అనుకుంటూ డబ్బు కూడబెట్టడం మొదలు పెడతాం. డబ్బు కూడబెట్టేసరికి అది కావాలనిపించదు, ఇంకోటి ఏదో కావాలనిపిస్తుంది. అర్థమైందా? ఈ 3 జాగ్రత్తగా మీరు గుర్తుంచుకుంటే భగవద్గీత మీకు ఈ 3 సాధించటం ఎలాగో నేర్పుతుంది. ఈ 3 ఎలాగో అనేది ఈ రోజు నుంచి నేను మీకు చెప్పటం మొదలు పెడతాను. నేను మొట్టమొదటి అంటే ఏమి కోరుకోవాలో తెలుసుకో. 2వది ఆ కోరికకి అనుగుణ్యంగా కావలసిన వనరులు ఏర్పరచుకో. 3వది వనరులు ఏర్పడ్డాక ఆ కోరిక తీర్చుకోవటానికి ఆ వనరులు ఉపయోగించుకో. ఈ 3 తప్పులు మనం చేస్తూ ఉంటాం. కరెక్ట్ గా కోరుకో, కోరుకున్నా కావలసిన వనరులు ఏర్పరచుకో, వనరులు వచ్చాక కూడా ఆ వనరుల్ని అప్పుడు ఆ కోరిక తీర్చుకోవటానికి వాడాలి.